ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో మన రేడియో సాయి తెలుగు బృందం నుండి ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు మన స్టూడియోలో వచ్చి ఎంతో అద్భుతమైన అంశం గురించి మాట్లాడనున్నారు. మరి వారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్, శ్రీమతి సాయి స్వప్న, శ్రీమతి లలిత సాయి దగ్గుపాటి. మరి ఈనాటి అంశమేంటో వారి నుండే తెలుసుకుని ఆ చర్చలోకి నేరుగా వెళ్దాం.
సాయిరాం స్వప్న, సాయిరాం లలిత,
సాయిరాం సాయి ప్రసన్న, ఇంత ఆలస్యం జరిగింది ఎందుకని? మేము మీకోసం చాలాసేపు గణేష్ గేట్ దగ్గర ఎదురు చూసి చూసి వచ్చాము.
అదా మీకు తెలిసిందే కదా, మా దూర బంధువుల అబ్బాయి మొదటిసారి ప్రశాంత నిలయానికి వచ్చాడు, అదే పుట్టపర్తికి వచ్చాడు దర్శనం కోసం. ఇవాళ నిలయంలోకి రాబోతుంటే అక్కడ సేవాదళ వాళ్ళు పర్మిట్ చేయలేదు.
అయ్యో ఏమి,
ఎందుకేమిటి? అసలే ప్రశాంత నిలయానికి రావడం కొత్త, అందులోని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు. పైగా పుట్టి పెరిగిందంతా మెట్రోస్ లో, ఏదో డ్రెస్సింగ్ విషయంలో చిన్న తేడా. దాంతో మళ్లీ పాపం వెనక్కి వెళ్లి మార్చుకుని తిరిగి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయింది.
అవునా, మరి అంతే కదా, ఎక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ డ్రెస్ కోడ్ అక్కడ ఫాలో అవ్వకపోతే మనకి కన్ఫ్యూజన్ కాదు, ఎదుటి వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ చేస్తాము.
ఈ డ్రెస్ కి తగినట్లు ప్రవర్తన మనం మాట్లాడుకుంటుంటే స్వామి తన స్టూడెంట్స్ తన చిన్ననాటి ఇది కాదు చెప్పారు, అది గుర్తొస్తున్నది నాకు. ఒకసారి ఒక సభ జరుగుతున్నది పుట్టపర్తిలో స్వామి చిన్నప్పుడు, అప్పుడు ఋష్యేంద్రమణి అని ఒక గొప్ప డాన్సర్ అనమాట, ఆవిడ ప్రోగ్రాం పెట్టారు. ఎంతసేపు అయినప్పటికీ ఆవిడ రాలేదు. అప్పుడు జనాలందరూ ఇంకా గోల్ చేస్తున్నారు, నిర్వాహకులందరూ చాలా భయపడ్డారు, అయ్యో ఇప్పుడు ఆవిడ రాకపోతే ఏంటవుతుంది ఎలాగని. అప్పుడు స్వామి అన్నట్ట, మీకు ఎందుకు, నేనున్నాను కదా, నేనే ఋష్యేంద్రమణి లాగా డాన్స్ చేస్తాను. ఇంకా స్వామి ఇంకా అభయం ఇచ్చారు కదా, వాళ్ళందరూ స్థిమితపడ్డారు. స్వామి అచ్చు ఋష్యేంద్రమణిలాగే వేషధారణ చేసుకుని ఇంకా స్టేజ్ మీదకి వచ్చినప్పటికీ చూసిన వాళ్ళు ఎవ్వరూ ఇది ఋష్యేంద్రమణి కా, ఈవిడ ఋష్యేంద్రమణి కాదు స్వామి అని పోల్చుకోలేపారు. అంత బాగా ఆ రోల్కి స్వామి సెట్ అయిపోయారట. అప్పుడు చక్కగా ఆవిడ స్పెషాలిటీ ఏంటంటే ఇంత డాన్స్ చేస్తూ నేల మీద పడి ఉన్న పిన్నుని కన్నురెప్పతో తీస్తారనమాట. అదే ఆవిడ స్పెషాలిటీ. అది కూడా స్వామి అంటే జనాలు ఎవరికి డౌట్ రాలేదు ఈవిడ ఋషేంద్రమణి కాదు అని. ఇచ్చేయడానికి లేకుండా అంత బాగా స్వామి చేసి స్వామి కింద కొంగుని డాన్స్ చేస్తూ కన్నురెప్పతోటి ఆ పిన్ సూదిని కూడా తీశారనమాట. ఇదంతా అయింది, అందరూ సంతోషించారు. అయిపోయిన తర్వాత ఈ నిర్వాహకులు సన్మానం చేద్దామని అందులో బ్రిటిష్ ఆఫీసర్ ముందుకొచ్చి మెడల్ ఒకటి స్వామికి పెట్టబోతారు, అది ఋషేంద్రమణికి పెట్టబోతారు అనమాట. అంటే స్వామిని తెలుసు కాబట్టి అని. అప్పుడు స్వామి, లేదు, భారతీయ స్త్రీని అలా ముట్టుకుని చేయడం మా ఆచారం కాదు, మీరు దాన్ని నా చేతికి ఇవ్వండి అంటారు అని అన్న తర్వాత ఈ విషయాన్ని చెప్తూ స్వామి స్టూడెంట్స్ తో చెప్పారనమాట, నేను పురుషుడిని అయినప్పటికీ స్త్రీ వేషం వేసుకుని స్టేజ్ మీద డాన్స్ చేశాను కాబట్టి ఆ డ్రెస్ కి అక్కడ నేను వాల్యూ ఇచ్చి దానికి తగినట్టు ప్రవర్తించాలి. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మీరు బయట ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి మీ ప్రవర్తన ఎలా ఉండాలి అని.
నిజమే కదా స్వప్న, మనం అలా ఆలోచించి చూస్తే ప్రసన్న, ఒక మనిషి వేసుకున్న డ్రెస్ ని బట్టి ఆ మనిషి ఎవరు అనేది మనం పోల్చుకోగలుగుతాం. సాయి ప్రసన్న, స్వప్న మీరు కూడా చూస్తారు కదా, ఒక వైట్ కోట్ వేసుకుని స్టెతస్కోప్ పట్టుకుని ఉంటే ఆయన డాక్టర్ అని తెలుసుకుంటాం. అలాగే ఎవరిని చూసినా మన ఆ డ్రెస్ వేషధారణని బట్టి ఆ మనిషి ఎలా ఎవరు అనేది కనీసం తెలుసుకుంటాం.
అంతే కదా, మనం ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాం, అక్కడ ట్రాఫిక్ పోలీసు నించోగానే వెంటనే మన అటెన్షన్ అంతా అమ్మో ట్రాఫిక్ పోలీసు నన్ను ఆగమంటున్నాడా వెళ్ళమంటున్నాడు ముందు డౌట్ఫుల్ గా చూస్తాం సిగ్నల్ ఉన్నప్పటికీ. ఎందుకంటే ఆ డ్రెస్ లో ఉన్నవాడిని మనం రెస్పెక్ట్ ఇచ్చి అతను చెప్పింది ఫాలో అవ్వాలి అన్న జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి ఆ డ్రెస్ చూసినప్పుడే. కాబట్టి ఆ డ్రెస్ మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇచ్చేస్తుంది వాట్ వీ హ్యావ్ టు డూ అని. అంతేకాకుండా చూడండి, మనం పార్క్ చేస్తుంటే సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్పినా మనం వినిపించుకో, ఎందుకు అతను పోలీస్ అని మనకు తెలియదు, నార్మల్ అంటే ఆ డ్రెస్ లో లేడు కాబట్టి. కాబట్టి ఇక్కడ డ్రెస్ కోడ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి బాగా అర్థమవుతున్నది.
అలాగే ఇలాంటి డ్రెస్ కోడ్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్స్ కూడా అప్పుడప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి తెలిసిందే, మనం ఏదైనా ఒక పెద్ద హోటల్ కి వెళ్ళామనుకోండి, ఓ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలనేది మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది చూడండి. అందరూ సూట్ చేసుకుని తిరుగుతూ ఉంటారు,
వాళ్ళు తినడానికి వచ్చారో
తెలియకుండా ఉంటుంది.
అన్లెస్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగితే తప్ప మనంతటి మనం పిలిచి చెప్పే పరిస్థితుల్లో ఎవరు. సో ఆ డ్రెస్ కోడ్ అనేది కొద్ది కొద్ది సార్లు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది.
అవును, ఇప్పుడు స్వప్న చెప్పిన ఉదాహరణ, లలిత చెప్పిన ఉదాహరణ మనం పరిశీలిస్తే నాకు మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రాపంచికంగానే అంటే లౌకిక స్థాయిలో అంటే ఒక ఫిజికల్ ప్లేన్ లోనే మనం ఆలోచిస్తే ఈ డ్రెస్ కోడ్ కి ఇంత ప్రాధాన్యత ఉంది. అంటే ఆ డ్రెస్ కోడ్ ని చూసిన వెంటనే ఈ వ్యక్తి ఫలానా పనులు చేస్తాడు, ఇతని వృత్తి ఇది, ఈవిడ చేసే పనులు ఇవి, చెయ్యవలసిన పనులు ఇవి, చెయ్యకూడని పనులు ఇవి అని కూడా మనకు ఒక అవగాహన వెంటనే కలుగుతుంది. అంటే ఆ డ్రెస్ కోడ్ అనేది మనకంత చెప్పకనే చెప్తుంది, ఒక పరోక్షంగా మనకి దాని ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. అయితే నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే స్వామి ప్రేరణతో స్వామికు ఒక సందేశాన్ని ఏదో ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ లౌకిక స్థాయిలోనే ఇంత ఈ ప్రవర్తన రీత్యా అంచనా వేసే విధంగా ఉంటే ఇక స్పిరిచువల్ లెవెల్లో ఎలా ఉంటుందో, అంటే ఒక ఆధ్యాత్మికమైన పరిధిలో దీనికి ఇంకెంత ప్రాముఖ్యత ఉంటుందో అనిపిస్తుంది. లలితను విందాకేదా దీనికి సంబంధించేదో ఒక కథ చెప్తానన్నట్టున్నావు కదా.
అవును సాయి ప్రసన్న, స్వప్న స్వామి చెప్తున్న ఒక కథ, చెప్పే కథ ఒకటి గుర్తొస్తుంది. ఈ డ్రెస్ కోడ్, వేషధారణ, దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి అంటే స్వామి ఇప్పుడు చిన్న చిన్న కథలతోనే మనకి పెద్ద పెద్ద నీతిని బోధిస్తూ ఉంటారు కదా. ఒక రాజుగారి దర్బార్ కి ఒక రోజు ఒక పగటి వేషకాడు వేషం కట్టడానికి వచ్చాడట. మొదటి రోజు అతను ఒక సన్యాసి వేషం వేసుకుని వచ్చి ఎంతో గొప్పగా ప్రవచనం చేశాడట. సభాసదులు రాజుగారు అందరూ చాలా మంత్రముగ్ధులై విన్నారట ఆయన చెప్పింది. విన్నాక అంతా అయ్యాక రాజుగారు ఆయనకు ఒక కొంచెం కానుకలు ఇవ్వడానికి ప్రయత్నించారనమాట. కానుకలు ఇస్తే ఆ సన్యాసి, నాకు ఇదేది వద్దు, ఇదంతా మిథ్య, నేను ఇలాంటి వాటిని చేత్తో కూడా ముట్టుకోనని చెప్పి
వేసుకున్న
వ్యక్తి. అదే వ్యక్తి మొన్నాడు ఒక నర్తకి వేషం వేసుకుని వచ్చాడు. వచ్చి ఎంతో అద్భుతంగా నాట్యం చేసి అందరినీ మెప్పించాడు. రాజుగారు కూడా చాలా సంతోషించి ఆయనకి ఆ నర్తకి వేషంలో ఉన్న ఇతడికి తన మెడలోంచి ఒక ముత్యాల హారం తీసి అప్పటికప్పుడు ఇచ్చాడనమాట. ఇస్తే ఆవిడ పెద్ద అతను పెద్దగా సంతోషించలేదుట, ఇది నాకు సరిపోదు అన్నట్టు మాట్లాడాడు అనమాట. అంటే ఇది చాలదు అన్న,
అంటే లలిత నాకు చిన్న కన్ఫ్యూజన్, ఇది ముందు రోజు ఎవరైతే సన్యాసి వేషం వేసుకొచ్చారో ఆ వ్యక్తే నర్తకి వేషంలో సరిపోదన్నమాట.
అదే వ్యక్తి నర్తకి వేషంలో వచ్చి ఇది నాకు చాలదు అన్నట్టు మాట్లాడితే రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసిందట. ఇదేమిటి ఇలా విచిత్రంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, నిన్ననేమో ఇచ్చింది కూడా వద్దన్నావు, ఇవాళేమో ఇస్తున్నది చాలదంటున్నావు, అంటే ఏమిటి నీ ఉద్దేశం అని అడిగితే, అప్పుడు ఆ పగటి వేషగాడు రాజుగారికి చెప్పాడట, రాజా నిన్న నేను వచ్చిన వేషం సన్యాసిది, నేను ఒక సాధువులాగా వచ్చాను, అతడికి మెటీరియలిస్టిక్ వరల్డ్లీ రిచెస్తో సంబంధం లేదు, అందుకని నాకు అక్కర్లేదు అది, కానీ ఇవాళ నేను నర్తకి కింద వచ్చాను, నాకు ఆ యోగ్యత ఉంది తీసుకోవడానికి, నువ్వు ఇచ్చేది నాకు సరిపోదనిపించింది అదే చెప్పాను, నా వేషాన్ని బట్టే నా ప్రవర్తన ఉండాలి కదా.
చాలా బాగుంది నిజంగా. స్వామి ఏం చెప్పినా కూడా ఇలాగా ద్రాక్ష పాకం అది నారికేళ్ల పాకం లాంటి విషయాన్ని కూడా చాలా తేలిగ్గా చిన్న చిన్న కథల రూపంలో ఎంత చక్కగా చెప్పారు.
విప్పి నోట్లో పెట్టిన
అర్థమయ్యేటట్టు
చాలా బాగుంది. చక్కగా వేషానికి తగ్గట్టు మన ప్రవర్తన ఉండేది అనేది, ఇది ఒక లౌకికమైన ప్రాపంచిక స్థాయికి చెందిన కథలా ఉన్నా అంతర్లీనంగా దీనిలో ఎంతో మెసేజ్ ఉన్నది, చాలా సందేశం ఉన్నది. ఇందాక అనుకున్నట్టుగా ఒక స్పిరిచువల్ ప్లేన్ లో ఆలోచిస్తే ఈ డ్రెస్ కోడ్ కి చాలా ప్రాధాన్యం ఉంది.
స్పిరిచువల్ ప్లేన్ లోని డ్రెస్ కోడ్ అంటున్నారు, నాకేం అర్థం అవట్లేదు సాయిప్రసన్న.
చెప్తాను. ఇప్పుడు భగవద్గీతలో మనకు శ్లోకం ఉన్నది, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీని. అంటే మనిషి ఏ విధంగానైతే చిరిగిన వస్త్రాలను విసర్జించి విడిచిపెట్టేసి కొత్త బట్టని కట్టుకుంటాడో అదే విధంగా ఈ ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని విడిచేసి మరొక శరీరాన్ని ధరిస్తుంది ఎప్పుడైతే అవసరమో అప్పుడు.
అదే మన స్వామి ఇప్పుడు చెప్తారు కదా, డెత్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ డ్రెస్ అని.
సరిగ్గా చెప్పావు. ఇంత పెద్ద శ్లోకాన్ని స్వామి వ్యక్తీకరించి ఎంత అందంగా చెప్పారు. అలాగా ఈ శరీరాలన్నీ కూడా ఒక డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ లాంటివే అని అనిపిస్తుంది, ఏదో లోపల నుంచి ఒక స్వామి ప్రేరణ కలుగుతుంది.
ఆ విధంగా చూస్తే ఈ పోలిక మనుషులకే కాదు అన్ని జీవులకి వర్తిస్తుంది అనిపిస్తుంది సాయి ప్రసన్న. అంటే ఇలా ఆలోచిస్తే ఒక మనిషి కాదు ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద ఒక డిఫరెంట్ డ్రెస్ కోడ్ లో వచ్చినట్టే లెక్క కదా.
అవునవును, సరిగ్గా చెప్పావు. చాలా అంటే సరైన దారిలోనే ఆలోచిస్తున్నావు, అంతే అనుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి కూడా విభిన్నమైన శరీరాలతో, ఎందుకంటే స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో 84 లక్షల జీవరాశులని చెప్పారు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా 84 లక్షల డ్రెస్ కోడ్స్ ను కలిగి ఉన్నాయని అర్థం.
అంటే అలా సింహాలకి సింహాల డ్రెస్ అనుకోవడానికి, అంటే మనం కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో అలా ఒక్క వర్గానికి ఒక్క డ్రెస్, పక్షులకి పక్షుల శరీరాలు.
ఇప్పుడు ఉదాహరణకి
నీటిలో
మన ఉదాహరణకి ఒక ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, కానీ దానికి ఉన్న మన శరీరం అనేది ఎప్పటికీ మారదు కదా. అదేవిధంగా ఈ ఆత్మకి ఒక సింహం అనే డ్రెస్ కోడ్ కొన్ని జీవులకి, కొన్ని సెక్షన్ ఆఫ్ ఒక జాతికి, అలాగే కొన్నిటికి మానవులు అనే డ్రెస్ కోడ్ వేసి ఈ భూమి మీదకి పంపించాడేమో అనిపిస్తుంది.
డ్రామాలు అలా నడిపిస్తున్నారు స్వామి.
అలా అయితే నాకు ఒక ప్రశ్న ఉంది సాయి ప్రసన్న, నాకు ఒక డౌట్ వస్తుంది. ఇలాగూ అయితే మనం డ్రెస్సెస్ అనుకోవచ్చు కదా, డ్రెస్ కోడ్ అని ఎందుకు అనుకుంటున్నాము?
చాలా మంచి ప్రశ్న వేసావు. డ్రెస్ కోడ్ అని ఎందుకు అనాలి అంటే, ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా జనరల్ అయినవి, అది ఒక జనరలైజ్డ్ పదం, అంటే ఎవరైనా వేసుకోవచ్చు, వెళ్తూ ఉంటారు, దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ఈ డ్రెస్ కోడ్ అన్న పద బంధానికి వచ్చేసరికి అది వేసుకున్న వ్యక్తుల్ని మనం పరిశీలిస్తే వాళ్ళు ఫలానా వృత్తుల వాళ్ళని, వాళ్ళు చేయాల్సిన పనులు ఇవి, చేయకూడని పనులు ఇవి, లేదా వాళ్లను చూస్తే వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారని మనకు వెంటనే ఒక అంచనా కలుగుతుంది. ఈ సందర్భంలో మీకు మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒక కోతిని తీసుకోండి, ఆ కోతి ఉన్న విధానాన్ని బట్టి, అంటే దాని ఆకారాన్ని బట్టి, శరీరాకృతిని బట్టి అది ఎలా, దాన్ని మనం తత్వాన్ని అంచనా కట్టగలుగుతాం, దాని స్వభావాన్ని. అది ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద గెంతుతూ ఉంటుంది, లేకపోతే ఎప్పుడు ఏదో పనులు పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది, ఎందుకు పనికిరాని చంచలంగా ఉంటుంది అని మనం ఒక అంచనాకి రాగలుగుతాం. కాబట్టి డ్రెస్ కోడ్ అనేది ఏంటంటే ఆ దానికి సంబంధించి ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే వెళ్తుందని ఒక రూఢితత్వం అనేది ఏర్పడుతుంది. అది డ్రెస్ కి డ్రెస్ కోడ్ కి ఉన్న వ్యత్యాసం.
అంటే ఈ డ్రెస్ కోడ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి ఇలా ఉండాలి అని ఒక స్పెసిఫిక్ గైడ్ లైన్స్ లాంటిది డ్రెస్ కోడ్ అనుకోవచ్చు. అంటే
అనుకోవచ్చు. అలాగే మానవ శరీరం కూడా,
అంటే జంతువుల్లాగే మనుషులు ఈ డ్రెస్ కోడ్, ఈ మానవ దేహం వచ్చినందుకు వాళ్ళు కూడా దానికి తగినట్టే ప్రవర్తించాలేమో అని నాకు అనిపిస్తున్నది.
అంటే మన మానవ జీవితానికి ఒక లక్ష్యం, ఒక ప్రయోజనం ఉంది కాబట్టి మిగిలిన మృగాలలో కాకుండా, మృగాలలా కాకుండా ఈ శరీరం, మానవ శరీరం అనే ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కలిగి ఉన్న మనం వాటికన్నా చాలా ఉన్నత స్థాయిలో ప్రవర్తించాలి.
ఈ సందర్భంలో
సామాన్య తెలివి సకల మృగములందు సామాన్య తెలివి భక్తి పొందుచుండు ఇట్టి తెలియందు నరుడు మృగమే కదా ఇట్టి తెలివియందు నరుడు మృగమే కదా మనిషి కాడవాడు మహిని పుత్ర సకల మృగములందు సామాన్య తెలివిండు భక్తి పొందుచుండు ఇట్టి తెలివిలుండు నరుడు మృగమే కదా నరుడు కాడు
ఆహా స్వామి ఎంత బాగా చెప్పారు.
అవును,
అంటే మానవ జన్మ ఎత్తి ఆ డ్రెస్ కోడ్కి తగినట్టు ప్రవర్తించకపోతే మనం కూడా మృగాలతో సమానమే అన్నట్టు మాట్లాడారు.
అంతే కదా మరి.
ఇప్పుడు ఆహార నిద్ర భయమైదు నాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన అన్నారు ఆదిశంకర్ల వారు. అంటే ఏంటంటే ఈ ఆహార నిద్ర భయమైనాలు మృగాలకి ఉంటాయి, అన్ని జీవులకి సమానం. ఇంకా వాటితో ఆ స్టేజ్ లోనే ఆగిపోతే వాటికి మనిషికి తేడా ఏంటి? మనిషికి దీన్ని మించిన విశేషమైన జ్ఞానం ఉన్నది, దాన్ని తెలుసుకుని ముందుకు వెళ్లాలి అన్నది దీని సారాంశం అన్నమాట.
అంతేకాదు స్వప్న, ఇక్కడ ఇంకొక విషయం, ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేత పశుభిర్ నరాణం, జంతువులన్నిటికీ సమానమే. ఇంకా చెప్పాలంటే మనిషి కూడా ఒక జంతువే, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కదా. అయితే మరి మనము జంతువే అవి జంతువులే, సరే దీనికి వేరే కథ ఉంది. కానీ మరి మనిషి ఏ రకంగా వీటిని అన్వయం చేసుకోవాలి అంటే, ఈ ఆహారం అనుకున్నప్పుడు మనిషి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాత్విక ఆహారం, అది కూడా సర్వ ఇంద్రియాలతోనూ సాత్విక ఆహారమే గ్రహించాలి.
కేవలం నోటితో భుజించేది కాకుండా అన్ని ఇంద్రియాలతో తీసుకున్న ఆహారం కూడా
సాత్విక ఆహారమే అయి ఉండాలి. ఇక నిద్ర, ఎలాంటి వాటి పట్ల నిద్రావస్థలో ఉండాలి? నిజమే, మనిషి జంతువులు నిద్రిస్తాయి, మనిషి నిద్రిస్తాడు. కానీ మనిషి నిద్ర ఎంత ప్రత్యేకంగా ఉండాలి అంటే, ఈ మోహపరిచే విషయాల పట్ల, ఈ రకరకాల కృంగదీసిన విషయ వాసనల పట్ల, ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆకర్షణల పట్ల నిద్రావస్థలో ఉండాలి. ఇప్పుడు అంతర్లీనంగా చైతన్యావస్థలో ఉండాలి. ఇక బాహ్యమైన విషయాల పట్ల నిద్రించే ఉండాలి. ఒక ఏదైతే నిజమైన జాగృతి మనకి తెస్తుందో దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండాలి. వీటి పట్ల ఈ యోగ నిద్ర వహిస్తూ ఉండాలి. ఇక భయం, జంతువులకి భయం ఉంటుంది తన శత్రువులతోని, ఇతర వాటి వైరం వల్ల, లేదా ఆహారం దొరకదేమో, ఇలాంటి భయాలుంటాయి. కానీ మనకి కూడా ఒక భయం ఉండాలి, అది మనకి మోక్ష సాధనకు ఉపకరిస్తుంది. అదే రకంగా అంటే పాపభీతి ఉండాలి. స్వామి చెప్తారు కదా, పాపభీతి లేని పామరత్వము బట్టి, దైవ ప్రీతి లేని దాన్ని బట్టి అని. మనిషి అన్నవాడికి పాపభీతి ఉండాలి. పుణ్యం చేస్తే ఎంత లబ్ధి పొందుతామో, అంటే అందరికీ కూడా పుణ్యం చేయడానికే ఇప్పుడు ఆ పుణ్యఫలాన్ని పొందడానికి మనం చాలా ఉబలాట పడుతూ ఉంటాం. అదేవిధంగా పాపం చేసినప్పుడు పాప ఫలాన్ని కూడా అనుభవించి తీరాలి అన్న జ్ఞానం మనిషికి ఉన్నప్పటికీ కూడా ఆ క్షణంలో ఒక విధమైన లౌల్యం, ఒక విధమైన భ్రాంతి, ఒక విధమైన మాయ కమ్మేసి పాపం చేసే పనుల వైపే ఎప్పుడూ మనస్సు లాగుతూ ఉంటుంది. అందుకే మనిషి అన్నిటికన్నా ముఖ్యంగా జాగరూకత వహించవలసింది మనసు విషయంలో.
స్వామి అదే చెప్తారు కదా, చెడుకి మీరు తొందరగా ఆకర్షించబడతారు, ఎన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు చెడ్డ వైపే మీరు ఆకర్షితులు అవుతారు అని.
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. కాబట్టి ఆ చంచలమైన మనసుని మాత్రం ఎప్పుడూ అరికెట్టుకుని మనకు ఉండవలసిన భయం ఏమిటి అంటే, ఎక్కడ భ్రాంతిలో పడిపోతామో, ఎక్కడ మోహంలో పడిపోతామో, ఎక్కడ పాప కర్మల పట్ల ఆకర్షితులు
భ్రాంతిలో ఉండిపోకుండా
ఉండకుండా ఎక్కడ ఈ మనస్సు వెనక వెళ్లిపోతాము అంటే బుద్ధిని పక్కన పెట్టేసి అనే భయం ఎప్పుడూ కూడా మానవులకి తప్పనిసరిగా ఉండాలి. ఇక మైథునాని, ఈ సృష్టి కార్యం అనేది సృష్టి ముందుకు నడవాలంటే భగవంతుడు చేసిన ఏర్పాటది. కానీ మనం ఎవరితో ఉండాలి? స్వామి ఇప్పుడు హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అంటూ ఉంటారు. అంటే నిజమైన ఆనందం అంటే భగవంతుతో కూడి ఉండడమే. కాబట్టి మనం ఎప్పుడు భగవంతునితో కూడి ఉండాలి. మనలో దివ్యత్వం ఉన్నది, భగవంతుడు ఉన్నాడు అన్న ఎరుక మనకి కలిగే వరకు
కూడి ఉండడం అంటే మన ఆలోచనలతో ఎప్పుడు స్వామితోని మాటలు మంచిగా ఈ రకంగా కూడి ఉండడం అంటే
భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడుకోవడం, పురాణ కాలక్షేపాలు లేదా సత్సాంగత్యము, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి కదా. కాబట్టి ఎప్పుడు కూడా సాంగత్యాన్ని చూసుకుంటూ ఉండాలి. భగవత్ సంబంధమైనది భాగవతోత్తములతోనూ కూడా ఈ సత్సంగం అనేది నేర్పుతూ ఉండాలి. ఈ నాలుగింట్లో మనం చెక్ చేసుకుంటూ వెళ్లినట్లయితే అది నిజంగా మనల్ని జంతువునాం నరజన్మ దుర్లభం అన్న వాక్యానికి అనుసంధానం సరిగ్గా కుదురుతుంది.
అంటే ఫిజికల్ ప్లేన్ లో ఆహార నిద్ర భయమైదనాన్ని జంతువులే చేస్తాయి, కానీ స్పిరిచువల్ ప్లేన్ లో మనం తీసుకుని మనిషిగా పుట్టాం కాబట్టి ఈ జ్ఞానంతో ఆలోచించి మనం ఈ దేహభ్రాంతి వీడాలి అని
ఆదిశంకర్ల వారు కూడా అంతర్లీనంగా చెప్పిన విషయం అది రెండో పాదంలో చెప్పింది. ఇంద్రియ జ్ఞానం అన్నిటికీ ఉంటుంది. ఈ నాలుగు కూడా సామాన్యమైన ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానం, అది అందరూ పొందుతారు. 84 లక్షల జీవరాశులలో మనము పొందుతాం. కానీ జ్ఞానేన అది చెప్పారు కదా, విశేషమైన జ్ఞానం ఉండాలి. ఆ విశేషమైన జ్ఞానం ఏంటంటే ఇది. ఈ రకమైన జ్ఞానం ఉన్నప్పుడు అదే మనకి ముక్తికి మోక్షానికి ఒక దారిని చూపిస్తుంది.
స్వామి ఈ దేహం గురించి చెప్పిన చిన్న విషయాన్ని విందాం.
ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోనవచ్చు, మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోనవచ్చు, పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోనవచ్చు. కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము. కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి? శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి. మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, సచ్చీలమైనటువంటిది. ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనమేమి?
ఒకసారి ఒక భక్తుడు, ఇది గుర్తొస్తోంది సాయి ప్రసన్న స్వప్న, స్వామిని అడిగారట, స్వామి భగవంతుడు ఎక్కువసార్లు మానవాకారంలోనే అవతారం ఎందుకు ధరిస్తాడు అని. అంటే స్వామి చాలా చక్కగా వివరణ ఇచ్చారట, చాలా సింపుల్ గా కూడా. ఈ పశు పక్షి మృగాదులు అవన్నీ వాటి జీవన ధర్మాన్ని అవి అనుసరిస్తున్నాయి, అలా ఏ సీజన్ లేకుండా బ్రతుకుతున్నది జీవిస్తుంది మానవుడు ఒక్కడే, మనిషి ఒక్కడే. అందుకనే నేను మనిషి ఆకారంలో రావాల్సి వస్తుంది, సో దట్ వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంటారు, వాళ్ళకి నేర్పిద్దామని అని.
అంతేకాదు లలిత, మానవాకారంలో వస్తేనే మనం భగవంతుణ్ణి దగ్గరగా వెళ్లి గమనిస్తాం, నేర్చుకునే విషయం సులభతరం అవుతుంది. ఇది ఇప్పుడు నేను భగవంతుని కదా అని శంఖచక్ర గదాహస్తాలతో కనుక వస్తే నిజంగా మనం ఏమనుకుంటే ఏ డ్రామా కంపెనీ నుండే వచ్చాడు అనుకుంటాం, భగవంతుడు అని భావిస్తామా? ఇలా కాకుండా ఈ కాలానికి తగ్గట్లుగా స్వామి అనేక దివ్యోపన్యాసాల్లో చెప్పారు, ఈ కాలానికి అనుగుణంగా ఈ రకమైన వేషభాషలతో వచ్చాను కాబట్టి మనం స్వామిని భగవంతుడిగా మనం తెలుసుకుని ఆరాధించి ఆ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సులభ సాధ్యమైనది. అది మరి ఎందుకోసం ఈ భగవంతుడు మనని ఈ మానవ శరీరం అనే డ్రెస్ కోడ్ తో భూమి మీదకి పంపించేడో కూడా మనం ఆలోచించాలి. సరే భగవంతుడు మానవాకారంలో మనకు నేర్పడానికి వస్తున్నాడు, సరే మరి అసలు మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము? అంటే భగవంతుడిని తెలుసుకోవడంతోనే మన గమ్యం చేరిపోయినట్టేనా? అది ఒక మజిలీయా, గమ్యమా, ఒక లక్ష్యమా, ఇంకా లక్ష్య సాధన అన్న దగ్గర ప్రతి మానవుడు కూడా ఒక పాజ్ బటన్ నొక్కి గనక ఆలోచిస్తే ఈ వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు ఈ మానవ జీవిత పరమావధి అనేది ఏమిటి అనే విచారణలోకి వెళ్తూ ఉంటాం మనం.
ఈ సందర్భంలో నాకు ఆదిశంకర్లు వారు చెప్పింది ఒకటి గుర్తొస్తున్నది, మూడు చాలా కష్టం అని చెప్పారు ఆయన. ఏంటంటే మొదటిది మనుష్యత్వం, రెండోది ముముక్షత్వం, మూడోది మహాపురుష సంశ్రేయం. అంటే మనిషి జన్మ రావడం అన్నది చాలా దుర్లభం. ఎందుకంటే అంత జ్ఞానంతో ముక్తిని సాధించడానికి అంటే ఫస్ట్ స్టేజ్ అన్నమాట ఇది. రెండోది ముముక్షత్వం, అంటే పుట్టిన మనుషులందరికీ మోక్షం కావాలి, ముక్తి కావాలి అనే కోరిక కలగదు. ఆ కోరిక కలగడం మరీ దుర్లభం. మనిషిగా పుట్టడమే కష్టం, పుట్టిన తర్వాత మోక్షం కావాలని కోరిక కలగడం మరీ కష్టం. దాని తర్వాత దాన్ని లీడ్ చేయడానికి మహాపురుషుల సంశ్రయం, వాళ్ల గైడెన్స్ కూడా కావాలి. మనం అనుకోగానే వెళ్ళిపోలేం, అది దొరకడం ఇంకా కష్టం అని చెప్పారు. కాబట్టి అలాంటిది ఇంతటి శరీరాన్ని వచ్చినప్పుడు దాన్ని మనం జంతువుల్లాగా వాటిలాగా కామక్రోధాలతోని ద్వేష అసూయాలతో మనం ఈ డ్రెస్ ని మిస్యూటిలైజ్ చేయకుండా, మిస్ మ్యాచ్ చేయకుండా కరెక్ట్ దీంట్లో చేస్తే కరెక్ట్ బాగుంటుంది అనిపిస్తుంది.
అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనిషిగా పుట్టడమే దుర్లభం అయినప్పుడు అలా ఎందుకు పుట్టాం అనే ఆలోచన వచ్చి దాని గురించి మనం కొద్దిగా సాధన చేసి ఆలోచిస్తే, సాయి ప్రసన్న ఇప్పుడే చెప్పారు దానికి ఒక పర్పస్ ఉందని తెలుసుకుంటాం. ఆ పర్పస్ ఏమిటి అనేది ఆలోచిస్తే ముముక్షత్వం, మోక్షాన్ని సాధించడమే మనిషి జీవితానికి ఒక అల్టిమేట్ పర్పస్, అంటే అంతిమ గమ్యం ఏంటంటే అదే. దాన్ని ఇది పర్పస్ అని తెలిసినప్పుడు దాన్ని సాధించే మార్గం ఏమిటి అని చూసుకుంటే మహాపురుష సాంగత్యం, వాళ్లు చెప్పిన మాటలు వింటూ భగవంతుడిని అనుసరిస్తూ ఆయన గైడ్ లైన్స్ ప్రకారం జీవించడం.
అదే ఇంద్రియా సుఖాలతో కంటిన్యూస్ వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి, అసలు నేనెవరు, ఎందుకు వచ్చాను, వచ్చిన పర్పస్ ఏంటి అని కూడా.
అసలు ముందు ఈ ఆకర్షణలో కొట్టుకుని పోకుండా ఒక క్షణమాగి అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్న ఆలోచన మనకి రావడమే అతి దుర్లభం. ఎందుకంటే స్వామి ఎన్నో దివ్యోపన్యాసాల్లో అసలు అవతారం వచ్చినప్పుడు జరిగే విషయాల గురించి చెప్తూ, అవతారం వచ్చినప్పుడు భక్తులతో మాట్లాడతారు, స్పర్శన దర్శన స్పర్శన సంభాషణలు అనుగ్రహిస్తారు, వాళ్ల కోరికలు నెరవేరుస్తారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ భగవంతుడు వచ్చింది అందుకు కాదు కదా, మన పిల్లకి నామకరణం చేయడానికో, మనకి అక్కడ పెళ్లి చేయడానికో, లేదా ప్రైమరీ స్కూల్లో సీట్ ఇవ్వడానికో కాదు కదా. అలా కాకుండా వీటితో పాటుగా ఇవన్నీ కూడా వెనక జరిగే విషయాలు.
అంటే చెప్తారు కదా, వెన్న చూపించి వెనక కర్ర పట్టుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలు ఇచ్చి మన తన వైపు లాక్కుంటారు.
కానీ అవతరణ అనేది ఎందుకు వస్తోంది అని స్వామి చెప్పారు, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక ధర్మోద్ధరణ నిమిత్తమే వస్తుంది. గీతలో కృష్ణుడు వాగ్దానం చేసినట్టుగా ఆ ధర్మోద్ధరణ జరగాలి అంటే ముందు మానవుల అంతా కూడా ధర్మం అంటే ఏమిటి, వేదవిహితమైన కర్మలేమిటి, మనమేం ఆచరిస్తున్నాం, ఎటువంటివి ఆచరించాలి అని ఒక భావన కలగాలి. ఆ భావన కలగాలి అంటే ముందు భగవంతుడు ఒక దారి చూపించాలి, తన దగ్గరికి పిలుచుకోవాలి. ఇందాక స్వప్న నువ్వన్నట్టు ఇవన్నీ కూడా వెన్న చూపించి వెనకాల కర్ర పెట్టుకున్నట్టే ముందుగా వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటాడు. అదేవిధంగా
అలాగే చూస్తే స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మీరు మీకు కావలసినవన్నీ నేను మీకు ఇస్తున్నాను, ఏదో ఒక రోజు మీరు నా దగ్గరకు వచ్చి నేను మీకు ఇవ్వదలుచుకున్నది అడుగుతారేమో అనే ఆశతో అని ఎన్నోసార్లు చెప్పారు.
దాట్ విచ్ నీడ్ నాట్ బి లేటర్ అని, ఏది పొందితే ఇంకేది పొందవలసిన అవసరం ఉండదు, దాన్నే మీరు కాంక్షించండి అని చెప్తూ ఉంటారు స్వామి.
అంటే మనం కోరికల్ని తగ్గించుకోవాలి, ఈ కోరికలన్నీ తీర్చి 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 ఆ తర్వాత ఏంటి, ఇంకేమి కోరిక మిగలదు, ఒకటే ఉంటుంది, ఏంటి స్వామిని చేరుకోవాలి అని. మోహక్షయమే మోక్షం అని ఎన్నోసార్లు స్వామి నొక్కి వక్కాణించడం మన అందరం విన్నాం కూడా.
మోహక్షయం అంటే మళ్ళీ మోహాన్ని తగ్గించుకోవడం. మోహం అంటే ఏమిటి, అటాచ్మెంట్,
కోరికలు.
అంటే నిజం చెప్పాలంటే ఒక బ్రాడ్ వ్యూలో మాట్లాడాలంటే నాకు మోక్షం కావాలి అనుకోవడం కూడా ఒక మోహమే.
మళ్ళా అక్కడ నేను కావాలి అన్ని ఉన్నాయి,
ఎన్ని ఉన్నాయి, ఒక కోరిక కలుగుతోంది, స్వార్థం ఉన్నది, ఇవన్నీ వెనకాల మళ్ళీ తయారవుతున్నాయి. కాబట్టి మనం సింప్లిఫైడ్, స్వామిదంతా కూడా అది సత్యసాయి మాట, శృతుల బాట, శృతుల ఊట, అన్ని కూడా ఎంతో బ్రహ్మాండమైన విషయాన్ని కూడా చాలా క్లుప్తీకరించి చెప్పారు. ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు అంటే, నిన్ననే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను షాపింగ్ కాంప్లెక్స్ కు వెళ్లాను. ఎందుకు వెళ్లాను, భగవత్ సంబంధమైన అగరత్తులు కొనుక్కుందామని వెళ్లాను. వెళ్లి అగరత్తులు తీసుకుని వెంటనే క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లిపోతే స్వామి చెప్పినట్లు స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని వెళ్లిపోయి బయటికి హాయిగా వచ్చేద్దును. అలా కాకుండా అది చూడగానే ఆ పక్కనే ఉన్న ఇంక దేని మీద దృష్టి పడింది, ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకెవరో ఏదో కొని తెచ్చుకుంటుంటే ఆహా ఇక్కడ ఇవి ఉన్నాయా నాకు తెలియదే అనుకుని ఆ మీదకు వెళ్ళాను. ఫస్ట్ ఫ్లోర్ లో మరేవో వెతుకుతుంటే సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంకెవరో ఇంత బ్యాగ్ పట్టుకుని వస్తున్నారు, సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇవి ఉన్నాయా సరే వెళ్దామని అక్కడికి వెళ్ళాను. మొత్తానికి ఇది తడిసి మోపిడయ్యి కేవలం ఒక రెండు అగరబత్తి పెట్టెలు కొనుక్కొద్దాం అనుకున్న దాన్ని, ఇవన్నీ కొనుక్కొని వచ్చేసరికి ఏమైంది, క్యాష్ కౌంటర్ కు దూరం అయిపోయాను నేను. అంటే జనం విపరీతమైన లైన్ లో నించున్నారు,
గురు పౌర్ణమి కదా,
అందుకని చెప్పి వెంటనే నాకు స్వామి ఏదో ఒక కొరడ జల్పించినట్టు వెంటనే ఒక సందేశం అందింది. నువ్వు ఏ పని నిమిత్తమై ఇందులోకి ప్రవేశించేవో అది చూసుకున్నట్లయితే ఈ పాటికి బయటకు వెళ్ళిపోదు అంటే నాకు అర్థమైంది. మానవ జన్మ కూడా అంతే కదా, దేని నిమిత్తమే మనం ఈ భూమి మీదకి వస్తున్నాం, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళాం, ఇక్కడ భూమి మీదకి వస్తున్నాం, రెండు ఒకటే. ఆ భగవత్ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ఈ ప్రలోభాలకి మనం లోనైపోయి, ఈ ఆకర్షణలు లోనైపోయి వీటితో పాటుగా వెళ్ళిపోతూ ఉంటే మనం దేనికి దూరం అయిపోతున్నాం? భగవంతుడికి దూరం అవుతున్నాం, గమ్యానికి దూరం అవుతున్నాం, ఆ ప్రయోజనాన్ని పొందడం అనే విషయాన్ని విస్మరిస్తున్నాం, విచారణ మార్గాన్ని తప్పి వేరే పెడమార్గంలో పట్టిపోతున్నాం. చివరికి ఏం జరుగుతుంది? అంతా గందరగోళం, అగమ్య గోచరం, ఈ సుడిగుండంలో పడిపోయి వచ్చిన దారి మర్చిపోతున్నాం, గమ్యం చేరుకోవాలనే విషయం మర్చిపోతున్నాం. ఇందాక స్వప్న నువ్వు అన్నావు చూడు, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది గుర్తించాలి అని. అసలు మొట్టమొదటి సోపానం ఏంటంటే ఈ మానవ జన్మకి, అంటే ఈ మానవ శరీరం అనే డ్రెస్ కోడ్ వేసుకుని వచ్చినందుకు, భగవంతుడు ఇచ్చినందుకు దీనికి ఒక పర్పస్ ఉంది అన్న జ్ఞానమే చాలా ప్రముఖమైనది. అసలు అదే లేనప్పుడు కేవలం ఇందాక స్వప్న నువ్వు చెప్పినట్టు ఆహార నిద్ర భయం ఐదునాని వాటిలో పడే కొట్టుకుపోతాం. కానీ ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంది అని విచారణ రావడం కూడా మన పూర్వజన్మ కర్మల ఫలం.
పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంది అని ముందర తెలిస్తే అది ఏమిటి అనేది తెలుసుకోవడం
ముందు ప్రయత్నం మొదలు పెడతాం. ప్రయత్నం అనేది మొదలైతే ఈ జన్మలో కాకపోతే మరొక 10-15 జన్మల తర్వాత అయినా గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. ప్రతిసారి వీటిల్లోని ఈ ప్రలోభాల్లో ఆకర్షణలో పడిపోతూ ఉంటే ఎప్పుడూ దారి తప్పిన యాత్రికులమే అయిపోతాం మనం.
అలాగే ఇంకొకటి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది సాయి ప్రసన్న. ఒక డాక్టర్ని తీసుకోండి, లేదు ఒక లాయర్, ఆర్ మన ఎగ్జాంపులే తీసుకోండి, మనకి చాలా ఇష్టమైన డ్రెస్ ఒకటి చినిగిపోతే ఇంకొకటి కొట్టించుకుంటాం, లేదు ఇంకొకటి కొనుక్కుంటాం. కానీ మానవ దేహం అనేది ఒక్కసారి కోల్పోతే మళ్లీ అదే దేహం వస్తుందనే హామీ అయితే మనకి లేదు.
సరిగ్గా చెప్పావు,
ఎందుకంటే ఆ దేహంతో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించలేదు.
ఆ ఫలితం వల్ల మనం మళ్లీ ఏ జీవిగా పుడతామనేది మనకి తెలియదు. అందుకే మనం జీవితంకి ఒక్క ఏకైక లక్ష్యమైన మోక్షాన్ని సాధించుకునే సాధనం ఈ దేహం అనే విషయాన్ని గుర్తుంచుకుని ఆ దేహానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనేమో అనిపిస్తుంది.
చాలా చాలా సరైన విషయం చెప్పాను.
ఇది అలాగని మనం ఇదే శాస్త్రాన్ని కూడా మనం ఆ భ్రాంతిలో కూడా మునిగిపోకూడదు. స్వామి చెప్తారు, మీ దేహాన్ని మీరు ఈ సంసార సాగరం దాటడానికి ఒక నావలా ఉపయోగించుకోవాలని. అంటే ఏంటి, మనం అందులో ప్రయాణం చెయ్యాలి, దాన్ని జాగ్రత్తగా కన్నాళ్ళు పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఆ నీళ్ళు లోపలికి వస్తే మనం మునిగిపోతాం. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా, అంటే దీన్ని ఈ మన భౌతిక దేహానికి ఆరోగ్యంగా చూసుకోవాలి. కానీ ఆ నావని ఇదే శాశ్వతమని దాన్ని చక్కగా పెయింట్ వేసుకుని పువ్వులు అలంకరించుకుని ఇది నా నావని పట్టుకుని కూర్చోం కదా, దాటగానే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాగా ఇది ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఒకనాటి దీన్ని విడిచిపెట్టి నేను గమ్యాన్ని చేరిపోయాక దీని అవసరం నాకు ఉండదని గుర్తుంచుకొని దాన్ని, అంటే తామర మీద నీటి బొట్టులాగా ఆ డిటాచ్మెంట్ తో మనం బిహేవ్ చేయాలి.
స్వప్న నువ్వు చెప్తూ ఉంటే మన పెద్దలు ఎక్కువగా వాడే ఒక సామెత గుర్తొస్తుంది, ఏరు దాటాక తెప్ప తగలేయడం అని. ఈ భవసాగరం అనే ఈ సాగరాన్ని దాటాక ఇంకెందుకు పనికి వస్తుంది?
ఎప్పుడో తగలేస్తామని ముందే దాని మీద నిర్లక్ష్యభావం లేకుండా వాడుకున్నంత వరకు జాగ్రత్తగా వాడుకొని, వాడుకుంటున్నామని దాని మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోకుండా వదిలియాలన్నది బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకుంటే.
చాలా చక్కగా
స్వామి కూడా ఒకసారి హాస్యాస్పదంగా చెప్పారు ఒక డిస్కోర్స్ లో, ఇదే సేమ్ ఎగ్జాంపుల్ చెప్తూ, ఏరు దాటాక నావను వదిలేయాలి, అంతేగాని ఇప్పటిదాకా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందని దాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళవు కదా అని.
మళ్ళీ ఆ బరువు కూడా తోడవుతుందని శారీరక బరువుతో పాటు.
కాబట్టి ఈ శరీరం మీద మనం వ్యామోహం తగ్గించుకుంటూ ఈ మనం డ్రెస్ కోడ్ అనుకుంటున్నాం కదా, అట్ ద సేమ్ టైం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
దేహము పాంచభౌతికము, దేహము పూలక తప్ప చెప్పుడు దే హిరాయుడు, కలిపించక దేహికి తావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజము కూడా ఆ దేహీయ దేవదేవుడు మరిని గమనింపగా ఆత్మరూపుడై.
స్వప్న, దేహంతో దేహం అనేది అశాశ్వతమైనది అని మనం తెలుసుకున్నాం. కానీ ఇది అశాశ్వతం అయినప్పటికీ ఈ జీవితంలో మనం చేసే కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది.
అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.
దేహం అశాశ్వతం, కానీ దేహంతో మనం చేసిన కర్మల యొక్క ఫలితం మటుకు శాశ్వతంగా ఉంటుంది. దాన్ని అనుభవించి దాన్ని తీర్చుకునేదాకా మళ్లీ పుడుతూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి.
స్వామి చెప్తారు కదా, ఏం తిన్నామో ఆ తేపే వస్తుంది మనకి, మామిడి పండు తింటే వేప తేపు రాదు కదా.
చెడ్డ పనులు చేస్తే చెడు ఫలితం, దాన్ని అనుభవించడానికి మళ్లీ ఏ జీవిగా పుట్టాలో ఎన్ని జన్మలు తీసుకోవాలో అనే విషయం కూడా మనకు తెలియదు. ఇప్పుడే మనం అనుకున్నట్టు మళ్లీ మానవ జన్మ వస్తుందనే నమ్మకం కూడా లేదు.
అదే మామూలు డ్రెస్ చిరిగిపోయి మరకలైపోతే పక్కన పడేసి ఇంకోటి కొత్తది కొనేసుకుని వేసేసుకుంటున్నాం, కానీ మనం ఈ దేహంతో చేసిన తప్పులు తాను చేసేసి అయిపోయిందిలే నెక్స్ట్ టైం నాకు పర్వాలేదు దులిపించుకోవడానికి లేదు.
అవును,
మళ్ళా నెక్స్ట్ టైం వచ్చి ఇవన్నీ స్వామి చెప్తారు, కంఠమాల తీసుకొస్తారు, కర్మమాల అది కనిపి కళ్ళకు కనిపించదు కానీ బరువుగా మీతోనే ఉంటుంది అన్నట్టు
ఉంటుంది.
యూ హ్యావ్ టు క్యారీ.
మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం సాయి ప్రసన్న, చాలా మంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ఈ కష్టం ఎందుకు రావాలి అనుకుంటున్నారు,
నాకే ఎందుకు వచ్చింది.
మనకు కూడా అర్థం అవుతుంది పాపం, ఎన్నోసార్లు మంచి వాళ్ళు ఎంతో మంచి మనుషులు కష్టపడడం చూస్తూ ఉంటాం మనం కూడా. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అయ్యో ఇంత ఇంత మంచి మనిషి వీళ్ళకి రావాల్సిన కష్టం కాదు కదా ఇది, భగవంతుడు ఇలాంటి కష్టం వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు అని అనుకుంటాము. కానీ మనకు తెలియదు, మనం ఆ జీవితంలో వాళ్ళని తెలుసుకున్న ఆ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్లలోనే వాళ్ళు మనకు తెలుసు, కానీ ఎన్ని జన్మలో ఎన్ని జన్మలు తీసుకున్నామో ఎన్ని కర్మలు చేశామో ఆ కర్మ ఫలితం ఏమిటనేది మనకు తెలియదు కదా, అది అనుభవించక తప్పదు కూడా.
ఈ సృష్టిని ఎందుకు ఇంత రహస్యంగా అంటే తెలిసినట్టు చేస్తే బాగుండేమో స్వామి తప్పులు చేయకుండా ఉంటామని, అందుకే స్వామి డైరెక్ట్ గా చెప్తున్నారు కూడా ఇలా అనుభవించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మనకి విప్పి చెప్పకపోవచ్చు, అన్ని చూపించకపోవచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని అయితే ఇచ్చారు స్వామి. చెడు ఫలితానికి చెడు కర్మలకి చెడు ఫలితం, మంచి కర్మలకి మంచి ఫలితం.
కానీ లలిత ఇక్కడ ఒక విషయం, ఈ చెడ్డ కర్మల తాలూకా ఫలితం మనం అనుభవిస్తున్నప్పుడు కష్టాలు పాలైనప్పుడు వై మీ అని అడుగుతాం, నేనే ఎందుకని. కానీ అదే మంచి ఫలితం అదృష్టం అని మనం అంటాం, అదృష్టం అంటే కంటికి కనిపించకుండా వస్తుంది, నిజానికి అది మన పుణ్యం తాలూకా ఫలమే. అది వచ్చినప్పుడు మాత్రం వై నాట్ మీ అని మాత్రం అనుకునే మనుషుడు ఎవడో
కనిపించాడు.
ఆ ప్రశ్న వేసుకోవడం మంచి అని వాడు
సుఖపడాలి బాగుండాలన్న దీంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు నాకు మంచి అవ్వాలి, ఆల్ ద టైం నేను ఆనందంగా ఉండాలి, కానీ దానికి తగినట్టు ఎప్పుడు మంచి పనులు చేస్తూ రావాలి అన్నది మనం తెలుసుకోవాలి.
అవును, అదే మంచి ఫలితం, మంచి కర్మలకి మంచి ఫలితం కూడా ఉంటుంది కదా స్వప్న. మనం చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు, ఆ ఫలితాన్ని కూడా భగవంతుడు పాపం అందిస్తూనే ఉంటాడు. దీనికి ఒక చిన్న కథ గుర్తొస్తుంది మహాభారతంలో నుంచి. ధర్మరాజు పంచపాండవులు ద్రౌపది అందరూ పాపం రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో మార్కండేయ మహర్షి వస్తారట, మార్కండేయులు వారు వాళ్ళని కలవడానికి.
చిరంజీవి కదా, అన్ని కాలాల్లో ఉంటారు
ఆయన. అయితే ఆయన దగ్గర కూర్చుని వీళ్ళన్ని మంచి మాటలు నాలుగు మంచి మాటలు చెప్తుంటే వింటూ ధర్మరాజు అంటారట, స్వామి నాకు ఒక సందేహం ఉంది అడగచ్చాను. తప్పక అడుగు, ఏదైనా సందేహం ఉంటే తీర్చుకోవడం మంచిది, అది తీర్చగలిగే వాళ్ళు ఉంటే అంటే ఆయన అడుగుతాట, మీరు చిరంజీవి అని మాకు తెలుసు, మీరు చిరంజీవులు కదా, మీలాంటి చిరంజీవులు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతారట. అసలు చిరంజీవి అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం సాయి ప్రసన్న. మన పెద్దలందరూ మనం దండం పెట్టుకున్నప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నప్పుడు చిరంజీవ అని ఆశీర్వదిస్తారు. చిరంజీవి అంటే ఎల్లకాలం ఇమ్మోర్టల్, జీవించి ఉండేవాళ్ళు అని. అలానే మనందరం ఎప్పుడు జీవించుకుంటాం,
విషయం వాళ్ళకి తెలుసు
మనకి తెలుసు. అయితే మరి ఎందుకు వాళ్ళు అలాగంటారు, వాళ్ళ దీవెన పోల్పోదు కదా, మరి ఎందుకు అబద్దమైన దీవెనైతే ఎవరు ఇవ్వరు, ఏదో చిరంజీవ అని దీవిస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఈ కథ ద్వారా నాకు కొద్దిగా సమాధానం దొరికిందనమాట. అయితే కథలోకి వెళ్దాం మళ్ళీ. అప్పుడు మార్కండేయులు వారు ఒక కథ చెప్పారట ధర్మరాజుకి. ఇలాగే ఒకసారి ఆయన స్వర్గం నుంచి వస్తుంటే ఒక మహారాజు కనిపించారు, ఆయన పేరు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో పుణ్య కార్యాలు, యజ్ఞాలు, యాగాలు చేశారు, చాలా ధర్మంగా పరిపాలించేవారట రాజ్యాన్ని, వాళ్ళ ప్రజల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకునేవారట, చాలా మంచివారు. ఆయన చనిపోయాక స్వర్గంలోకి వెళ్లారు, స్వర్గానికి వెళ్లారు. అక్కడ ఎన్నో సంవత్సరాలైన తర్వాత ఇంద్రుడు చెప్పాడట ఆయనకి, స్వామి మీరు చేసిన పుణ్యం కాస్త తరిగిపోయింది ఇంకా, సో మళ్లీ మీరు భూమి మీదకి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని. అంటే ఆయన అన్నట్టు అదేంటి, చాలా యుగాలు గడిచిపోయాయి, నేను ఇప్పుడు వెళ్లి ఏం చేస్తాను, ఎలా వెళ్తాను అని. అంటే ఇంద్రుడు చెప్పాటల్లి, అలా ఏముంది, మేము నేనేం చేయలేను, పుణ్య ఫలం ఉన్నంత మటుకే స్వర్గ ప్రవేశం
అయిపోయింది కదా,
పుణ్యక్షయం అయ్యాక మీరు తిరిగి వెళ్లాల్సిందే, మిమ్మల్ని మీరు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక్కడ, ఇప్పుడు అక్కడ మిమ్మల్ని గుర్తుంచుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు, అంటే మీ పుణ్యం తరిగిపోయింది, అందుకని ఆయన భూమి మీదకి వస్తున్నారనమాట. మార్గ మధ్యంలో ఈ మార్కండేయుల వారు ఎదురయ్యారు ఆయనకి, ఆయన్ని ఆపి, ఆయన చిరంజీవి కదా మరి, ఆయన్ని ఆపి ఈయన అడుగుతారట, స్వామి మీకు నేనెవరో తెలుసా అని. అంటే మార్కండేయులు వారు ఆయన చూసి, లేదు నువ్వెవరో నాకు గుర్తులేదు, నాకు తెలీదు అని. అయితే మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారట మహారాజు. మార్కండేయులు వారు చెప్తారట, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆపారకర్ణం అని ఒక గుడ్లగూబ ఉంది, అది నాకంటే పెద్దది వయసులో. సరే వీళ్ళిద్దరు కలిసి ఆ గుడ్లగూబ దగ్గరికి వెళ్తారు. ఇంద్రద్యుమ్న మహారాజు మళ్ళీ గుడ్లగూబను అడుగుతారు, నీకు నేనెవరో తెలుసా అని. నాకు నువ్వెవరో తెలీదు అని చెప్తుంది. అయితే మరి నీకంటే పెద్దవాళ్లు ఉన్నారా అని అడుగుతాడు ఆయన. అడిగితే ఉన్నారు, నాడీ జంఘం అని ఒక కొంగ ఉంది, ఇక్కడే పక్కనే కొద్ది దూరంలో సరస్సు ఉంది, ఆ సరస్సు దగ్గర ఆ కొంగ ఉంటుంది, మీరు వెళ్ళండి. మళ్లీ వీళ్ళ ముగ్గురు కలిసి నాడీ జంఘం దగ్గరికి వెళ్తారు. ఆ కొంగ దగ్గరికి వెళ్ళాక మహారాజు మళ్లీ కొంగని అడుగుతాడు, నీకు నేనెవరో తెలుసా? నాడీ జంఘం అనే కొంగ కూడా సమాధానం చెప్తుంది, నువ్వెవరో నాకు తెలీదు, మరి నీకంటే పెద్దవాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఈ రాజుగారికి కొద్దిగా ఇంకా ఆయనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట, అందరూ ఎవరికి నేను తెలియదు ఇంకా అని. అంటే లేదు లేదు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ సరస్సులోనే ఒక తాబేలు ఉంది, ఆ తాబేలు వయసులో నాకంటే పెద్దది. సో ఈయన సరే అయితే ఆ తాబేల్ని కలుద్దామని మళ్లీ వీళ్ళందరూ కలిసి ఆ తాబేల్ దగ్గరికి వెళ్లి తాబేల్ని చూసి మహారాజు అడుగుతాడు, నీకు ఇంద్రద్యుమ్న మహారాజు అంటే ఎవరో తెలుసా అని అడుగుతాడు. అడిగితే ఆ తాబేలుకి కంట్లో నీళ్లు వస్తాయన్నమాట, అది కళ్ళనీళ్లు పెట్టుకుని చెప్తుంది, ఎంతో గొప్ప మహారాజు ఆయన, నాకెందుకు తెలీదు, ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎంత పుణ్యకార్యాన్ని చేశాడో, ఎంతో మందికి దానాలు ధర్మాలు ఇవన్నీ చేశారు, 1000 అశ్వమేధ యాగాలు చేశారు, ఆయన ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడల్లా ఎన్నో వందల వేల గోవుల్ని దానం చేసేవారు, ఆ గోవులన్నీ నడవగా నడవగా ఏర్పడిన గొయ్యి వల్ల ఈ సరస్సు ఏర్పడింది, అందుకే దీన్ని ఇంద్రద్యుమ్న సరోవరం అంటారు, నాకు ఉండడానికి ఒక నీడ కల్పించాడు ఆ రాజు, ఆయన నేను ఎలా మర్చిపోతాను, నాకు ఆయన తెలుసు అని చెప్పి.
ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు అలా నిలిచే ఉన్నాయి.
ఆ విషయం విన్న వెంటనే ఇంద్రుడు వచ్చి స్వయంగా మళ్లీ ఇంద్రద్యుమ్న మహారాజుని స్వర్గానికి తీసుకుని వెళ్తాడనమాట. ఈ కథ విన్నాక నాకు వచ్చిన ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే, చిరంజీవ అని మన పెద్దవాళ్లు దీవిస్తున్నారంటే నువ్వు ఎల్లకాలం బతికుండిపో అని అయితే కాదు, నువ్వు ఉన్నంత కాలంలో చేసే నాలుగు మంచి పనుల వల్ల ఒక మంచి మనిషి మనిషిగా పుట్టావు, ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి మనిషిగా వెళ్ళు,
గుర్తుండిపో,
నువ్వు వెళ్లే లోపల ఒక మంచి మనిషిగా గుర్తుండిపో, ఇక్కడ ఉంటే అదే నిన్ను చిరంజీవిని చేస్తుంది, నీ శరీరం ఉన్నా ఉండకపోయినా కూడా నువ్వు కలకాలం ఇక్కడ ఉండాలంటే మంచి మనిషిగా బతుకు.
అంతే కదా, ఈ మానవ శరీరం అనే డ్రెస్ కోడ్ వేసుకున్నందుకు అది ప్రయోజకత్వం చివరికి మనం తెలుసుకోవాల్సింది. అందుకే స్వామి కూడా తైతై తైతై తై బొమ్మ దీని తమాష చూడర మాయ బొమ్మ అనే పాటలోని అరుదుగ దొరికెను నరజన్మంబిది అరనిమిషము వృధా పరుపకురా తెరువు నెరుగుచని పరమాత్ముని గని చిరసుఖ ముందర చింతా జీవ తైతై తైతై తై బొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ అని చెప్పి జంతునాం నరజన్మ దుర్లభం అని అందుకే అంటారు. కానీ ఈ మానవ దేహం అనే డ్రెస్ కోడ్ ఒక్కటి ఉంటే సరిపోదు. అంతే కదా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఉదాహరణ ఏమన్నా స్వప్న చెప్పింది, ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ వైద్యుడు కేవలం నేను వైద్యుడిని అని ఒక తెల్లటి కోటు వేసుకుని కూర్చుంటే సరిపోతుందా? ఎవరికో శస్త్రచికిత్స చెయ్యాలి, నేను వైద్యుడిని, నా డ్రెస్ కోడ్ ఉంది కదా అంటే జనం అంతా కూడా ఎవరో ఏదో బుద్ధిమాంద్యం గలవాడిని చూసినట్టు చూస్తారు. ఆ జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండబట్టి వైద్యుడు అయ్యాడు, పరికరాలు ఉండాలి, సాధనాలు ఉండాలి, ఉంటేనే అతను తన పనిని చేసి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు, తను ఎందుకు వైద్యుడిగా మారాడో ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది. అలాగే ఏ విషయంలో ఎవరిని తీసుకున్నా కూడా, అలాగే మానవ జన్మ ఎత్తినందుకు ఈ మానవ శరీరం అనే డ్రెస్ కోడ్ తో వచ్చినంత మాత్రాన సరిపోదు, మనకు కూడా కొన్ని సాధనాలు ఉండాలి, ఆ సాధనాలే మానవతా విలువలు. ఈ మానవతా విలువలు అనే సాధనాలు లేనప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఉండి కూడా మనం పెద్దగా సాధించేదేం ఉండదు, ఏదో సగం వరకే సాధించుతాం, ఆ తర్వాత జరగవలసిన లక్ష్య సాధన మరి ముందుకు వెళ్లదు. ఎప్పుడైతే ఈ విలువల్ని మనం తెలుసుకుని వాటిని ఆచరణ దిశగా కృషి చేస్తామో అప్పుడు క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ లక్ష్యం ఏమిటి? మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవడమే. అది ఈ మానవ జీవితం యొక్క సార్థక్యం.
అందుకే స్వామి సత్యధర్మ శాంతి ప్రేమలతో మన జీవనయాత్రను సాగించమని చెప్తూ ఉంటారు కదా.
అంతే, ఇప్పుడు చక్కగా ఆ పాట వింటూ మనం ఈ కార్యక్రమాన్ని స్వామి దివ్య పాదాలకి అర్పిద్దాం.
సైరామ్.
సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ ప్రయత్నము మానవ ధర్మము యత్ ప్రయత్నము మానవ ధర్మం జయాపజయములు దైవాధీనం జయాపజయములు దైవాధీనం సత్య ధర్మము శాంతి వేమలతో హృదయ భూములు సాగు చేయండి మీ హృదయ భూములు సాగు చేయండి మనసు మడకగా గుణములే ఎత్తు వివేకమను చలకోలను తీసి విశాల మగుని హృదయము దున్నుడో సత్య ధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర మానవ ధైర్యము మంచి ఎరువుగా ప్రేమాధారలే పంట విత్తులుగా భక్తి వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండడి పంట సత్య ధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు కర్మయోగమే జన్మ ధర్మం జీవికి కర్మయోగమే జన్మ ధర్మం స్మరణే మానవ మర్మ రహస్యము స్మరణే మానవ మర్మ రహస్యము సాధన భక్తుల సార లక్షణము సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య
ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మన ముగ్గురు అక్కలు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ శ్రీమతి సాయి స్వప్న శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి అందించిన ఈ డ్రెస్ కోడ్ అనే చక్కని సంభాషణ కార్యక్రమాన్ని ఇంతవరకు విన్నాం. మానవ జన్మం ఎంత దుర్లభమైనది వారు చక్కగా మనందరికీ వివరించి చెప్పారు. స్వామివారి వివిధమైన దివ్యోపన్యాసాల నుంచి గ్రహించిన మంచి విషయాలను మనకి క్లుప్తంగా అందించారు. చివరగా ముగించే ముందు ఒకే ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. మానవ జన్మ అని మనందరం ఈనాడు మాట్లాడుకున్నాం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రేమధర్మం అనేది మానవుల్లో అలవర్చడానికి భగవంతుడు భూమి నుంచి దివికి దిగివస్తాడు. ఒకసారి ఒరిస్సా సేవాదల్ ప్రశాంత నిలయంలో వారి సేవను కొనసాగిస్తున్నారు. దాంట్లో ఒక బ్యాచ్లో శానిటరీ సర్వీస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక బృందం నార్త్ ఇండియన్ క్యాంటీన్ వెనకాతలున్న కొన్ని రూమ్లకి పరిశుభ్రం చేస్తున్నారు ఆ రూమ్స్ అన్నింటినీ. ఆ సమయంలో అనుకోకుండా ఒక డ్రైనేజ్ దగ్గర ఒక పెద్ద బ్లాకేజ్ ఏర్పడింది. ఆ బ్లాకేజ్ ఎంత దారుణంగా ఉన్నదంటే దాంట్లో ఉన్న మురికి అంతా రోడ్డు మీదకి ప్రవహిస్తూ ఎవ్వరూ ఆ దారి గుండా పోనివ్వకుండా దుర్గంధాన్ని అందిస్తున్నది. ఆ సమయంలో సేవాదలందరూ ఏం చేయాలా ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అక్కడున్న ఒక ఒరిస్సా సేవాదల్ చొక్కా వెంటనే ఇప్పి రెండో ఆలోచన లేకుండా ఆ డ్రైనేజ్లోకి దూకి ముక్కు మూసుకుని ఒక 5 నిమిషాల పాటు దాంట్లో ఈది ఆ పైప్లో ఉన్న ఒక బ్లాకేజ్ను తీసేసి ఆ గుడ్డని బయట పడవేసి తను ఏమీ చేయలేనట్టుగా వెళ్లి బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసేసి వెళ్లిపోయాడు. తన పని తను చూసుకుని సేవ పూర్తయిపోయింది. వారం రోజుల తర్వాత స్వామి వాళ్లందరికీ పాదనమస్కారం ఇస్తున్నారు సేవ పూర్తయిన వారందరికీ. ఆ సమయంలో స్వామి ఈ సేవాదల సభ్యుడి దగ్గర ఆగి ఒక డైమండ్ ఉంగరాన్ని సృష్టించి, నేను చాలా సంతోషంగా ఉన్నాను బంగారు, నీ సేవను చూసి నువ్వు చేసిన ఆ పనికి నీకు మరుజన్మం లేదు అన్నారు. చూశారా, నిస్వార్థమైన సేవ, భగవంతునిపై అచంచలమైన ప్రేమ విశ్వాసాలుంటే మనకి మరుజన్మం ఉండదు. స్వామి ఇప్పుడు అంటారు, I will give you everything till you ask for me for what I have come to give you. Mari alanti korikana swamini manam korutu ee naati Shri Satya Sai Divya Sandeshiyar karyakramanni mugistunnam. Shrotalandarki oka shubhavartha. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవాన్ని ఈ 24వ తేదీ ఆదివారం నాడు జరుపుకోనుంది. సమస్తలోకా సుఖినో భవంతు అన్న ముఖ్యోద్దేశంతో మానవ జన్మ తాలూక ఉత్కృష్టతను తెలుపడానికి వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాన్ని స్వామి ఏ విధంగా అనుసంధానం చేసి వివిధ సందర్భాల్లో చెప్పారో పలు కార్యక్రమాల రూపాల్లో ప్రత్యక్ష ప్రసార రూపంలో మీకు ఆ రోజు అందించనున్నాం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా. మరి శ్రోతలందరూ తప్పకుండా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఆ కార్యక్రమాల్లో విని ఆనందిస్తారని మనసారా కోరుకుంటున్నాం. స్వామి మనందరికీ శక్తియుక్తులను ప్రసాదించి ఈ మానవ జన్మం తాలూకా ఉత్కృష్టతను గుర్తించి గమ్యం చేరి దారి చూపించమని మనసారా కోరుదాం. జై సాయిరాం.